పరం పూజ్య గురుదేవులు శ్రీ అరబిందో వివేకానంద రామకృష్ణ పరమహంస వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వివేకానంద చెప్పింది మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం మనం, అండ్ స్పీడ్ ఆఫ్ ఎవల్యూషన్, ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు మనం చేసేటటువంటి కబీర్ దాస్ దగ్గర నుంచి పరమ పూజ్య గురుదేవుల వరకు చెప్పబడినటువంటి ఇవల్యూషన్ డెవలప్ చేశారు. అంటే మనుష్యులు ఇవల్యూషన్ అంటే ఏమిటి అన్నది పరం కంప్లీట్ గా అర్థం చేసుకున్నారు. ఇంకా నాకు అర్థమైనంత వరకు మానవ జాతికి ఆధ్యాత్మికత గురించి చెప్పవలసినది ఇంకా ఏమీ లేదు. ఏ విధంగా అయితే సైంటిస్టులు మ్యాటర్ గురించి ఐన్స్టీన్తో ది ఎండ్, ఇంకా ఐన్స్టీన్ గురించి దాని తర్వాతను ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే ఎనర్జీ గురించి చేయగలగాలి, మ్యాటర్ గురించి చెప్పేదేం లేదు ఇంకా. అదేవిధంగా మానవ జీవితానికి పరిణామక్రమం అంటే ఏమిటి అనే దాంతో ది ఎండ్. మనుషుల గురించి చెప్తున్నానమ్మా, ఎవల్యూషన్ ఏం దాంతో కంప్లీట్ అయిపోలే. మానవ జాతికి ది ఎండ్, ఇంకా మనుషులు ఇష్టం అది. ఐన్స్టీన్స్ థియరీ చదువుకుని ఎనర్జీ లెవెల్ గురించి దాని గురించి చెప్తారా? జాగ్రత్తగా మీరు చూస్తే యాటమిక్ ఎనర్జీ అనేటటువంటి నెగటివ్ జరిగిన తర్వాత యాటమిక్ ఎనర్జీ గురించి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ వినలేదు. యాజ్ ఎ సైంటిస్ట్ చెప్తున్నాను నేను, ఉందేమో నాకు తెలీదు. కానీ నాకు తెలిసేవారు యాటమిక్ ఎనర్జీ గురించి కానీ యాటమిక్ ఎనర్జీతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ, కానీ ఆ యాటమిక్ ఎనర్జీతో ఏవేవిగా కొత్త కొత్త ప్రపంచానికి డెవలప్ చేసేటటువంటి టెక్నిక్స్ నాకేం అక్కడ కనిపించటం లేదు. ఏం కనిపిస్తుంది అంటే న్యూక్లియర్ రియాక్షన్స్ అవి ఏవైనా జరిగితే దాని వచ్చేటటువంటి చెత్త ఉంటుంది, దాన్ని ఎక్కడ పారేయాలి అనేది అర్థం అవటం లేదు వాళ్ళకి. అది పరిస్థితి. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే సైన్స్ గురించి చెప్పటం లేదమ్మా, మనుష్యుల యొక్క పరిణామక్రమం అలాగే ఏడుస్తోంది. చెప్పడం చెప్పేశారమ్మా, యాటమిక్ ఎనర్జీ స్పష్టంగా చెప్పేశారు పరమపూజ్య గురుదేవులు. దానికి వైజ్ఞానిక ఆధ్యాత్మికత అని చెప్పినప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మనం ఎవల్యూషన్ డెవలప్ చేసుకోవాలి. అది ఆలోచించటండి. సైన్స్ చదువుతున్నప్పుడు ఎవరైనా స్టెప్ నుంచి నేర్చుకుంటాడమ్మా, తెలియకపోతే ఎవడైనా డైరెక్ట్గా ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళాడు. అసలు ఏంటి మ్యాటర్ అంటే ఏంటి, మ్యాటర్లో ఉన్న యాటమ్స్ ఏంటి, యాటమిక్ స్ట్రక్చర్ ఏంటి, ఆ యాటమిక్ స్ట్రక్చర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కలిపి చివరికి ఫిఫ్త్ స్టెప్ న్యూక్లియర్ ఎనర్జీ. కానీ మనం పరమపూజ్య గురుదేవులు శ్రీ అరవిందో స్పష్టంగా లెవెల్స్ చెప్పారు వాళ్ళు. మీ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అందరూ పెట్టుకు చేసుకోవద్దమ్మా. ఎవరు వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలిసి ఒకే క్లాసులో, నేను సైన్స్ బీఎస్సీ గురించి చెప్తాను న్యాచురల్ గా, ఫస్ట్ బీఎస్సీ వాడు చదివేది వేరు, సెకండ్ బీఎస్సీ వాడు చదివేది వేరు, థర్డ్ బీఎస్సీ చదివేది వేరు. ఒక సంవత్సరం పాటు వింటారులే 10 to 4. కానీ చదువుతున్నటువంటి వాళ్ళు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫస్ట్ బీఎస్సీ వాడు థర్డ్ బీఎస్సీ స్టూడెంట్స్ క్లాసెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఫస్ట్ బీఎస్సీ వాళ్ళు థర్డ్ బీఎస్సీ వాళ్ళు క్లాస్ వదిలేసి సినిమాలు చూడటానికి జంప్ చేసిన వాడు, జంప్కి జంప్ చేసి వెళ్ళినా చదివినా చదువుకోకపోయినా థర్డ్ బీఎస్సీ వాడు థర్డ్ బీఎస్సీ చదువుకోవాల్సిందే, ఫస్ట్ బీఎస్సీ వాడు ఫస్ట్ బీఎస్సీ చదవాల్సిందే ఫర్ ద హోల్ ఇయర్. కానీ ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు మీరు ఏం చదువుకుంటున్నారు, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి. వివేకానంద అవతే చెప్పేశాడు అక్కడ, మనుషులంతా కూడా కంప్రెసింగ్ వన్స్ ఇవల్యూషన్ ఇంటూ ఏ సింగిల్ లైఫ్. మనం ఈ సింగిల్ లైఫ్ గురించి ఆలోచిద్దాం, ఫ్యూ డేస్ గురించి, దాని గురించి తినే గంధర్వం పడుకోవద్దు. ముందు అసలు ఆ కంప్రెసింగ్ ఆఫ్ ఇవల్యూషన్ అంటూ ఏంటో మీకు అర్థమవుతే ఆ మాట ఎవడం విండి. అసలు ఇవల్యూషన్ కంప్రెస్ అవుతుంది. మరి కంప్రెస్ అవ్వటానికి చెప్పలేదా అంటే ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, హయ్యర్ లెవెల్ నుంచి ఏదైనా డెవలప్ అయ్యాక ఎప్పుడెప్పుడో దాని కింద విషయాలు డెవలప్ అవుతాయి. టెలిఫోన్ ఎప్పటి నుంచో చెవులు ఉన్నాయి మనుషులకి, కానీ ఎప్పుడో ఎడిసిన వాడు ఏం అవస్థపడ్డాడో ఏం చేశాడో కారణాలు తెలియవు, కానీ బెల్ చేయగలిగాడు వాడు. అంటే అంతకుముందు మనుషులకి దివ్య ధ్వని తెలుసు కదా, చేసేటటువంటి యోగులకు తెలుసు అది. ఈ బెల్లు వాళ్ళు చేసిందేంటి అంటే దాన్ని ఒక భౌతికమైనటువంటి విధానానికి, శరీరానికి ఇవ్వగలిగారు, భౌతిక శరీరానికి. కానీ అది ఎప్పటి నుంచో ఉంది సాధనలో. ఎందుకు ఇది నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను అంటే ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఎప్పుడో కానీ బయటికి రాదు, వచ్చినా బిట్ బై బిట్ ఇస్తుంది, అక్కడ బిట్ అక్కడ. అదేవిధంగా ఐన్స్టీన్ ఎప్పుడైతే యాటమ్ నుంచి ఎనర్జీకి వెళ్ళాలి అంటే భౌతిక శరీరం నుంచి ప్రాణమయ శరీరానికి వెళ్ళాలి, ఆ మాట మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ప్రాణశక్తి అంటే శక్తి అదమ్మా, దాని పేరే ప్రాణశక్తి అంటాం కదా. ఆ ప్రాణశక్తి భౌతిక శక్తిని వాడుకున్నారు సైంటిస్టులు భౌతిక శరీరంతో. మరి అసలు ప్రాణశక్తికే ఎలా వెళ్తాడు, ప్రాణమే శరీరానికి ఎట్టా వెళ్తాడు అనేది గాయత్రి మంత్రం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏ విధంగా అయితే న్యూక్లియర్ ఎనర్జీ గురించి అంత ఈజీగా అందరికీ చెప్పరు, ఆ ల్యాబ్లోకి అసలు అందరినీ రానివ్వరు, చాలా చాలా కండిషన్స్ చెప్తాయి. ఎందుకు అంటే రహస్యమని కాదు, తెలియకుండా తెలుసుకున్నటువంటి నియమాలు అవంతా మీరు చేసుకుని ఉపయోగపడితే ఆ న్యూక్లియర్ ఎనర్జీ చంపేస్తుంది మిమ్మల్ని. మేడం క్యూరీ దానివల్లే చనిపోయింది బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్. మరి ప్రాణశక్తి అంటే మిమ్మల్ని ఇప్పుడు భయపించటానికి నేను చెప్పటం లేదు, ఎందుకంటే మీరు చెప్పినా వినరు. అసలు ఏదైనా ఉంటే కదమ్మా ముందు, అసలు మీ బాడీ దాన్ని ఉపయోగించుకోగలిగేటటువంటి శక్తి ఉంటే కదా ఈ ప్రాణాలు అవి ఉపయోగించబడతాయి. అందులో పూర్వకాలంలో గాయత్రి మంత్రాన్ని అందరికీ ఇచ్చేవాళ్లు కాదు, చాలా కండిషన్స్ ఉన్నాయి. కారణాలు రకరకాల కారణాలతో ఆడవాళ్లకి దాన్ని ఆపన్ని ఆపండి అన్నారు. కానీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు చెప్పింది స్త్రీ శరీరంలో వచ్చినటువంటి ఆత్మకి అప్పుడు గాయత్రి ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు మార్చుకోవచ్చు నెక్స్ట్ బర్త్ లో. స్త్రీ పురుషులు మీరు అనుకోవచ్చు, కానీ ఆత్మ అనేకసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ అదంతా ఇదివరకు జరిగినటువంటిది. కానీ ఇప్పుడున్నటువంటి ఎవల్యూషన్ ఏ స్థితికి వచ్చేసింది అంటే ప్రూఫ్ అదే ఐన్స్టీన్స్ ఎనర్జీ. ఇంకా ఎనర్జీ ఓపెన్ అయిపోయాక ఇంకా దాన్ని నోని రహస్యంగా ఏం చెప్తారా? అయితే ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి నువ్వు నేర్చుకోదలుచుకుంటే ఎవడైనా నేర్చుకో. ఇట్ ఈస్ గివెన్. కానీ ఇది తెచ్చింది ఇన్నిసార్లు కథ మీకు రకరకాలుగా నేను చెప్తున్నా, గురువులందరికీ చెప్తున్నా, ఆధ్యాత్మికత ఎప్పుడైనా మీరు చేస్తున్నారు అంటే ఇట్ హ్యాస్ టు బి ద కంప్రెసింగ్ ఆఫ్ వన్స్ ఎవల్యూషన్. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంతగా కంప్రెస్ అయిపోయిందంటే ఎవల్యూషన్ ఇన్ వన్ లైఫ్, ఇప్పుడే ఈ జన్మలోనే మీరు ఇంకా మానవ శరీరానికి ఉపయోగించుకోవటానికి అవసరం లేదు. ముక్తి అంటారు దాన్ని, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫిజికల్ బాడీ, అంతే అర్థం. అక్కడ అంతకంటే ఇంకేం లేదు. చెప్పడం చాలా ఈజీగానే చెప్పాము, కానీ కొంచెం అలవాట్లు మార్చుకో, చిన్న చిన్నవి మార్చుకోవాలి అనుకుంటే మీకు తెలుస్తుంది అసంభవం అని. ముఖ్యంగా ఈ సిగరెట్స్, తాగుడు అంతా చెప్పటం చాలా చెప్పేస్తారు, వదలలేరమ్మా, గ్యారంటీగా చెప్పలేము. అదే దానివల్ల కదమ్మా చచ్చేవాళ్ళందరూ చస్తున్నామని చెప్పేవాడు సిగరెట్ మీద ముత్తర ఇచ్చిన కోట్లు 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 లాభాలు వస్తున్నాయి వాళ్ళకి. దాన్ని బట్టి మీరు చెప్పినట్టు ఏదో మాట్లాడేసుకుని మేమేదో చేసేస్తాము అని తెలిస్తే జరగదు. కానీ కంప్రెసింగ్ ఆన్ వన్స్ ఎవల్యూషన్ త్రూ ఏ హ్యూమన్ బాడీ, త్రూ ఏ మదర్ నుంచి ఫిజికల్ బాడీ తెచ్చుకోవాలంటే ఇంకా నెక్స్ట్ బర్త్, నెక్స్ట్ బర్త్. కానీ శ్రీకృష్ణ జగద్గురు తన జీవితంలో ఓపెన్ చేశాడు, ఫస్ట్ టైం దాన్ని ఓపెన్ చేశాడు. ఎలాంటి గందరగోళంలో నువ్వు పుట్టబోతున్నా, ఈవెన్ ఇన్ ఏ ప్రిజన్ లైక్ హీజ్ ఫాదర్ అండ్ మదర్. వాడికి కావాలనుకుంటే ఇంకా కమ్ అవుట్ ఫ్రీగా స్టార్ట్ చేసేవచ్చు విషయం. అది అర్థం చేసుకుని ఇప్పుడు అందుకే ఆయన జగద్గురువు అంటాం. జగద్గురువు అంటే ఏంటి అర్థం, ప్రపంచం అంతటికీ కూడా ఇంకా అదే గురువు. ఇంకా ఐన్స్టీన్ యాటమిక్ ఎనర్జీ చెప్పాక ఇంకోటి వచ్చి మళ్లీ యాటమిక్ ఎనర్జీ గురించి మాట్లాడు. ఏదైనా యాటమిక్ ఎనర్జీ గురించి చెప్పాలి అనుకుంటే నోరు మూసుకుని ఐన్స్టీన్ చెప్పిన ఫార్ములే వాడాలి. అలాగే జగత్ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకా కృష్ణుడు ఇంకెవడూ రాడు, ప్రశ్నే లేదు జగద్గురువు. కానీ జగద్గురువు అంటే ఆయనే చెప్పుకున్నాడు, కాలము, ఐఆమ్ టైం. ప్రతి ఎవల్యూషన్ అనేటటువంటిది తొందరగా జరగాలి అంటే స్పీడప్ ఉండాలి లైఫ్లో. కానీ మళ్లీ మళ్లీ నేను మీతో మొబైల్స్, టీవీ, వెబ్ ఇవి మూడు ఉన్నాయమ్మా, ఎవల్యూషన్కి ఏమైనా వాడుతున్నారా మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను చెప్పిన ఇంతవరకు ఒక్కడు కూడా ఇదిగో నేను ఈ మూడింటిని ఎవల్యూషన్లో వాడబోతున్నాను, నాకు మీరు చెప్పండి దాన్ని ఎలా వాడాలి. ఇప్పుడు నేను అన్నాక మీదో ఒక క్వశ్చన్ అడిగి వదిలేస్తాడు. మళ్ళా నేను ఇంతవరకు కూడా ఏదైనా ఒక క్లాస్ కానీ ఇది కానీ నేను చెప్పాక పరమపూజ్య గురుదేవుల గురించి ఆ మాట స్పష్టంగా చెప్తున్న వల్ల నాకు ఏడుపు ఎక్కడ కనిపించడం లేదు. అసలు స్పీడప్ అవ్వాలి, టైం అయిపోతుంది మనకి. అసలు ఏం జంప్ అవుతుందో కూడా అర్థం అవటం లేదు మనుషులకి. సంధికాలం మళ్లీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత గాని ఈ యుగ సంధి రాదమ్మా, టైం జరుగుతూనే ఉంటుంది. సత్యుగం వచ్చాక ఏమన్నా జరుగుతూనే ఉంటుంది. కలియుగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు సత్యుగానికి వస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది అది. అసలు ఆ ఇంట్రెస్ట్ ఎవరు లేదన్నది నాకు అర్థం అయిపోతుంది. తింటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు వెతుక్కుంటాడమ్మా ఎక్కడుంది అని. నాకు తెలుసు ఏదైనా కావాల్సిందే, వాళ్ళ పాటలు అవి కావాలనుకుంటే నా పిల్లలు వెబ్లో బదా వెతుక్కుంటారా, ఎక్కడుందిరా అది, ఏముందిరా అది, వస్తుందో లేదా అని నాకు తెలియాలి నాకు. కానీ పరమ పూజ్య గురుదేవుల గురించి అసలు ఏం చేద్దామని అని వాళ్ళు వాళ్ళు చెప్తున్నా కూడా అసలు పరమ పూజ్య గురుదేవుకి మనం ఏం చెయ్యాలి అనేది అర్థం అవటం లేదు. కానీ ఇదంతా ఏ విషయం గురించి చెప్తున్నాను గుర్తుంచుకోండి, ద కంప్రెషన్ ఆఫ్ ఇవల్యూషన్. ఇవల్యూషన్ మీరు కనుక చేయగలిగితే ఫస్ట్ టైం ఇన్ హ్యూమన్ లైఫ్. ఆ మాట ఎప్పుడు అనేది గుర్తుంచుకోండి. ఇదేదో ఈ ఒక కలియుగంలో కాదమ్మా, అసలు పృథ్వీ గ్రహం వచ్చాక ఎన్ని యుగాలు జరిగాయో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఫస్ట్ టైం అది జరిగింది కనుక ఇటు ఋషులు చెప్పలేరు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పలేరు. దానికోసం ఇంతమంది గురువులు డెవలప్ చేసి 1800 నుంచి రకరకాలుగా దాన్ని చెప్పుకుంటూ దానికి ఒక కంప్లీట్ ఫామ్ ఇచ్చారు. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే పరమ పూజ్య గురుదేవుల యొక్క తల్లి చూసినటువంటి 9 నెలలలో జరిగేటటువంటి కళలు. కళ అంటేనే మీకు అర్థం అవటం లేదు. సైన్స్ అంతా కూడా డ్రీమ్స్ నుంచే డెవలప్ అవుతుంది అన్నది నేను చాలా చాలా సార్లు చెప్పాను. నేను అది ఎప్పుడు గుర్తుంచుకోండి అమ్మా, సైంటిస్టులకి ఏది జరిగినా ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ డ్రీమ్స్. పెద్ద పెద్ద థియరీలు అన్నీ కళల్లోనే. మరి పరమ పూజ్య గురుదేవులు లాంటి వాళ్ళు, కృష్ణుడు లాంటి వాళ్ళు, బుద్ధుడు గురించి, ఇంకా వీళ్ళ వాళ్ళ గురించి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళ మదర్ డ్రీమ్స్ చూస్తే చూసుకుంటున్నాం కదమ్మా వాళ్ళ డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో. దాని ఇంపార్టెన్స్ కూడా అర్థం అవుతుంది ఎవరికి, చెప్పుకుంటాం అంతే. ఆవిడ ఈ కళ ఏదో వచ్చింది తండి, ఇదేదో వచ్చింది తండి, ఈ కళ వచ్చింది ఆవిడికి, దాని తర్వాత ఈవిడు పుట్టింది అని కథలు కూడా చెప్పుకుంటారు. కానీ ఆ సైన్స్ అర్థం అవుతుంది. కానీ ఎవల్యూషన్ కావాలంటే సైన్స్ కావాలి. అంతేత గురువు గారి యొక్క 9 డ్రీమ్స్ చెప్పటానికి ముందు అసలు ముందు కృష్ణ యొక్క గందరగోళం తెలియాలి కదమ్మా, ముఖ్యంగా కంస వరకు. ఎందుకంటే దాని తర్వాత కంసుడు యొక్క గందరగోళాన్ని ఎలాగైతే ఆయన క్లీన్ చేయడానికి తయారు చేశాడు, జీవితం అంతా అదే పనిచేస్తూ చివరికి మహాభారతంలో మొత్తం క్లీన్ చేసేస్తాడు. కానీ క్లీనింగ్ ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కంస నుంచి. కానీ అక్కడికి వెళ్ళటానికి ముందు బృందావనంలో ఉన్నాడు, మథుర బృందావనం అక్కడ ఏరియాల్లో ఏం చేశాడు ఈ సంఘటనలు. నిన్న నేను ఎంతవరకు వచ్చాను, 14th అయిపోయిందమ్మా. ఈ 15th కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. స్పిరిచువల్ యాంగిల్ కనుక మనం జాగ్రత్తగా అర్థం చేస్తే చేయవలసింది ఏంటి అంటే మన 5 శరీరాలు దాటేసి ఆధ్యాత్మిక శక్తికి వెళ్ళాలి. యువర్ రివల్ లైఫ్, ఇంకా అసలు నీ లైఫ్ ఎక్కడుందో, నీ కాన్షియస్నెస్ ఎక్కడుందో దాన్ని పట్టుకోవటానికి అనేక చిరలు అడ్డున్నాయి. చిరలు అనే మాట వాడతాం కదమ్మా, చిరలు అడ్డుస్తున్నాయని, తెరలు వస్తున్నాయని. అర్థం చేసుకోండి నేను అక్కడ ఏం చెప్పాను. చేత నేను నా బాడీస్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికి స్పిరిచువలిజం రాదురా. నీకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం రావాలి అంటే ఖచ్చితంగా నీ భౌతిక శరీరాలు వదులుకోవాల్సిందే. ఎలా వదిలేస్తాం, శరీరాన్ని పట్టుకుని వాడతామా, భౌతిక శరీరాన్ని పట్టుకుని చేతులు ఎత్తేసి ఆ ఈగో, ఆత్మ, ఆధ్యాత్మిక శక్తికి సమర్పణ చేయండి. అదే కదా కృష్ణుడి యొక్క ఇన్ ద ఎండ్ చెప్పదలుచుకున్నది అదే. ఇదంతా నీకు ఎందుకురా బాబు, ఈ కర్మయోగం ఏంటి, ఈ జ్ఞానయోగం ఏంటి, ఈ భక్తి యోగాలంతా ఎందుకురా నువ్వు, నువ్వు నాకు కంప్లీట్గా వదిలేసేయంత. నీవు కనుక నాకు అన్నీ వదిలేస్తే, కృష్ణుడు చెప్పింది కావాలి, అర్జునుడు చెప్పింది కాదు, అన్నీ వదులుకో అని. అనన్య అది నేను చెప్పలేను, 9వ అధ్యాయంలో ఉందనుకుంటాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. ఇంకా ఆయన్ని తప్ప ఇంకా మిగతాది ఏది ఆలోచించుకోవద్దు నువ్వు. అది శ్లోకం వింటూ ఉంటాం కానీ రాసలీలకి దానికి లింక్ అర్థమవుతుందో లేదో చూసుకోండిరా. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే. జనాః నువ్వొక్కడవే కాదురా, నువ్వు ఎన్ని జనాల్లో ఉన్నావో నీకు తెలుసా? అన్నగా ఉంటాడు, తమ్ముడుగా ఉంటాడు, భర్తగా ఉంటాడు, స్నేహితుడు ఉంటాడు. స్నేహితుల్లో మళ్ళా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కలాగా ఎన్ని జనాలు ఉన్నారా మీరు? ఎంతమంది మనుషులు ఉన్నారు మీలోనే? ఆ మాట అర్థమైందా? అసలు నేనేదో చెప్పేస్తూ ఉంటే అసలు మీరేం అర్థం చేసుకుంటున్నారు అనే బ్రెయిన్ కూడా లేదు అనేటటువంటిది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీలో చాలామంది జనాలు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మీలో ఎంతమంది ఉన్నారో మీకే తెలియటం లేదమ్మా. తెలుసామా? నీకు తెలుసురా, నీకు 15 మంది గ్యారంటీగా ఫ్రెండ్స్ ఉంటాయమ్మా మీకు. మినిమం పెద్ద పెద్ద ఫ్రెండ్స్ కావక్కర్లేదు, ఏదో మాలు ఏంటంటారు మాటలు అవి మాట్లాడుకుని హలో అంటే హలో అనుకునేవాళ్ళు రోజుకి గ్యారంటీగా 15 మంది ఉంటారు. ఎవర్రా వాళ్ళు? ఎందుకురా వాళ్ళతో మీరు మాట్లాడుకుంటున్నారు? ఏమైనా వాళ్ళ దగ్గర తెచ్చుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవటం అనేది ఉందిరా? జనాలంటే గ్రూప్ ఉంది ఇడియట్స్ లాగా మన జీవితంలో. నేను కావాలే నా వర్డ్స్ కోపంతో ఏమంటాం లేదమ్మా, తిడితే అయినా అర్థమవుతుందేమో కొంచెం అది ముఖ్యమైన మాట అని చెప్తున్నాను నేను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటే, ఒక్క వ్యక్తి ఎంతమంది జనాలతోనూ ఉంటావురా? ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే. తర్వాత బయట వాళ్ళ గురించి ఏం చేద్దామో చూద్దాను రా, ముందు నీ గురించి చూసుకోరా. ఏమి తెలియదు ఎవరి గురించి, ఏమి తెలియదు మీకు, ఏం కావాలో కూడా మీకు తెలియదు. ఆ క్షణంలో జరగాల్సింది ఏదో అడుక్కోవటమే తప్ప, మన జీవితంలో ఉన్నారు వీళ్లతో నేను మాట్లాడుతున్నాను. పుట్టినవాడు చాలా గొప్పమైనటువంటి ఆత్మ, పుట్టినే మానవ శరీరంలో అవడు పుట్టాడు అనేది అర్థమైంది కదమ్మా. దేవతలు కూడా ఏడ్చుకుంటూ ఉంటారట మానవ శరీరం రావాలని. సరే జంతువుల నుంచి అనేక రకాల జంతువులు, అది ఎప్పుడు గుర్తుంచుకుంది, స్నేక్స్ నుంచి మనుషులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాన్ని నాగాహ అంటాం. నాగాహ అంటే సర్పెంట్స్ గురించి నేను మాట్లాడలేదు. సర్పెంట్ లెవెల్ నుంచి ఇప్పుడు భౌతిక శరీరంలో ఉన్న వాళ్ళని నాగా అంటాం. గంధర్వులు అంటాం, కింకరులు అంటాం, ఏవేవో పేర్లు చెప్తాం. అసలు అవేంటో కూడా తెలియని స్థితిలో మేము ఎవరిని అని అడుగుతాడు. ఏం చెప్తాను రా, పేర్లు అయితే చాలానే ఉన్నాయి రా, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, నాగ. ఇప్పుడు చూస్తున్నటువంటి మీరు ఎంత ఇడియట్స్ అని నేను తిడతానంటే, నేను చెప్పాను అనుకో, అసలు అదేంటి ఇది, మాకందరూ పట్టుకుందాం కనీసం ఈ జీవితంలో ఈ దేవత, రాక్షస, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వ, ఎవరో నాగ అనేదో అంటారు కదా గరుడ, ఇవంతా సరే బుర్రలు లేదురా, ఏదో క్లాసులు వినేసుకుంటాం, చేతులు వంతేసుకుని అన్నం తినేసాక ఏం చేస్తారో, బాగా తినేసిన తర్వాత హోటల్ నుంచి చేతులు ఏమో నాకు తెలియదమ్మా భాష ఏంటో. ఎందుకది నేను ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఇంకా 20 KDS బుక్స్ పుస్తకాలు నేను చెప్పాలమ్మా, ఖచ్చితంగా చెప్పేస్తాను. కానీ ఈ చెప్తున్నటువంటి వాళ్ళకి ఎంతవరకు నేను చెప్పాలి అనేది ఆలోచించాలి తప్ప, ఇవంతా నేను చెప్పేసుకుని ఏవో ఈ కృష్ణుడు లీలలు ఏవో ఉన్నాయి, లీలలు అంటావమ్మా. అసలు తెలుసా లీల అంటే ఏంటో? జీవితంలో నువ్వు ఏం చేసినా జీవితానికి వాల్యూ ఉండదు. కానీ ప్లేలో నియమాలు లేకపోతే నువ్వు చూడటం కూడా మానేస్తావు. క్రికెట్ అది ఈ మధ్యలో కొంతమంది అబ్బే నాకేం నచ్చటం లేదండి, లీల కరెక్ట్గా లేదు. లీల ఎందుకు లేదు అంటే నియమాలు కరెక్ట్గా లేవు. చేత లీల అంటే మీకు అర్థమైందా? మన నియమాలు కరెక్ట్గా ఉంటే లీల అంటాం. అది కూడా మనకు తెలియదు. మీ ఉద్దేశం ఏంటి? ప్లే అంటే ఎందుకు పనికిరాంది, మాకెందుకులే ఆ జీవితం. సరే మీకు తెలుసా, ప్లే కంటే ఇంకోటి ఏది అంత కష్టంగా నియమాలన్నీ ఉపయోగించేది లీలలోనే ఉంటుందమ్మా, ఇంకా దేనిలోనూ ఉండదు. మరి కృష్ణ లీలలో, కృష్ణుడు లీలలు ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది అప్పుడు? చూసుకుందమ్మా. అందుకోసం ఏమంతా చెప్తున్నాను అంటే, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. నువ్వు కనుక ఆ అనన్య చింతలో ఉండగలిగితే, చింతలో ఉండమన్నాడు, సాధన చేస్తూ కూర్చోండి అని మాట అనలే, చేయలేవు కూడా నువ్వు. అనన్య చింత ఆలోచన దాని మీద ఉండాలంటే ఎప్పుడు పరమపూజ్య గురుదేవులు సాధారణంగా చాలా మంది వాళ్ళు మిలిటరీ నుంచి వార్ అయిపోయాక వాళ్ల కొడుకు అమ్మయ్య బతికి వచ్చేశాడు అని టెలిగ్రామ్ వస్తుంది, అమ్మాయి ఇంటికి వచ్చేస్తున్నాడు ఫలానా డేట్లో అని. ఇంకా ఇంట్లో వాడు ముఖ్యంగా మదర్ దాని గురించి అనన్య చింత ఉంటుంది. అంతే తప్ప అక్కడ ధ్యానం చేసుకుని కరెక్ట్గా కూర్చొని ఏం చేస్తుందిరా, వాడి కొడుకుంచే ఆలోచిస్తుంది ఏం చేయాలి, వాడికి ఏం చేస్తే బాగుంది. ఇంకా వాడి ఇష్టం, మదర్కి ఏం చేయాలో దాని ఇష్టం అమ్మా. కానీ ఎప్పుడు కూడా ఇంకా నిద్రపోయినా లేచినా ఏం పని చేస్తున్నా, అమ్మ బుర్ర దేని మీద ఉంటేనా, మన కొడుకు వచ్చేస్తున్నాడు, అది అనన్య చింత. మీకు దేని గురించి అనన్య చింత ఉందో నాకు పెద్ద డౌటే, దేని మీద మీ శరీరం మీద లేదురా, దాన్ని కూడా కరెక్ట్గా చూసుకునేవాడు ఇంకోలాగా జీవిస్తాడు జీవితాలు. చూసుకోండి అమ్మా ఇదంతా. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత బరువైన మాట అన్నాడో, బరువైన మాట. ఎందుకంటే బరువులన్నీ తీసుకుంటట్టు, వహం అంటే బరువుంచుట. యోగక్షేమాన్ని నువ్వు కాదురా చూసుకోవాల్సింది, గురువు చూసుకుంటాడు ఆ బరువు, నీ బరువు అంతా. ఇంకా ఆయన కంటే ఎంత బాగా నువ్వు ఆలోచించగలవరా? అసలు నీకు తెలుసా అసలు ఏం చూసుకోవాలో? మరి తెలియదమ్మా. ఇదంతా నేను చెప్తున్నది ఎందుకు అంటే, నేను 20 KDS చెప్పాలి అన్నది బుర్రలో ఉంది, అది పూర్తి చేసేస్తా. కానీ ఇలా నా టైం వేస్ట్ చేసుకుంటూ ఈ చెప్పినటువంటి విషయాలు మీరు ఓ అంటే ఢమ్మ లేనటువంటి మీ జీవితం. నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 month అవుతుందమ్మా ఈ క్లాసులు చెప్పటం మొదలెట్టి కదా. ఏం నేర్చుకున్నారో నాకు తెలీదు. కేడిఎస్ గురించి మీరు ఏం చేయబోతున్నారో, క్రాంతికి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియలేదు. ధుమ్ 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 అంటే ధూమ్ కూడా అనురావుడు, నా క్లాస్ అయిపోయాక పోయి పడుకుంటారేమో అన్న ఉద్దేశం. మంటెత్తున్నప్పుడు, ఒక రివల్యూషన్ చేసేటటువంటి ఇప్పుడు అందరూ పడిపోయినా తెలుసా వాళ్ళు ఎంత పనులు చేస్తారో? చేస్తేనే కదమ్మా ఏవైనా క్రాంతి వస్తుంది. నేను మిమ్మల్ని ఏం అంటాను లేదమ్మా, ఇంకా అన్నా వేస్ట్ ఏం లేదు అని నేను అంటే కోపంతో అంటాను లేదమ్మా. నేనేం చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకు. ఎందుకంటే ఈ 20 KDS నేను పూర్తి చేయాలి, గురువు గారి వాంగ్మయాలు పూర్తి చేయాలి. నేను ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుకుని ఎవరికి పనికిరాంది ఎందుకు? పని కొంచెం ఏదో మీకు చెప్పుకుంటూ అందరూ ఏదేదో కమెంట్స్ అవి ఇస్తూ పోతూ ఉంటారు కదా, అలా చెప్పుకోవటం బెటరేమో. ఇంకంటే ఏవేవో అడుగుతూ ఉంటారు అందరూ కూడా, ఏవేవో చెప్తూ ఉంటారు. నాకు ఎప్పుడూ గురువు మిమ్మల్ని ఏం చేయమన్నాడు అనే ప్రశ్న రావటంలే. నాకు తెలుసు పరీక్ష ముందు,
కెమిస్ట్రీ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి, బాబు ఆ పుస్తకంలో ఉందండి ఈ క్వశ్చన్, లో ఆ సంవత్సరంలో అది ఇచ్చారండి, అప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చారండి, మేమేం చదవాలండి, చనిపోయేవాళ్ళు వాళ్ళు. కానీ నాకు తెలిసి మీరు ఎప్పుడు ఏది పట్టించుకున్నట్టు నాకు తెలియదమ్మా దేని గురించి. గురువు గారు ఏదో చెప్పుకున్నారు పాపం, ఇంకా 108వ వరకు వెళ్తాయి ఆయన వాంగ్మయాలు. అసలు మీకు వాటి పుస్తకాల గురించి కూడా ఆలోచించటానికి డెవలప్మెంట్ లేదు. నేనేదో వాటిని 11 రకాలుగా డివైడ్ చేసినట్టు ఉంది. మరి చదివి ఏం చేసుకోవాలో నాకు తెలియదు. నేను అది చదువుకోవాలా, మరి నాకు వచ్చినో లేదో నాకు తెలియదమ్మా. నేనేదో చదివానేమో లేకపోతే నేను చదవలేదేమో. కానీ ఆ 11 గ్రూప్స్తో నేను తయారు చేస్తున్నప్పుడు అసలు ఎవరైనా కొంతమందైనా ఇంత వెబ్లో ఉన్నటువంటి వాళ్ళు థ్రూఅవుట్ ది వరల్డ్ తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఉండర్రా? కరెక్ట్గా మీరు ఆలోచిస్తే నాకేం క్వశ్చన్ వస్తుందంటే మేము ఇద్దరువా ముగ్గురువా ఉంటామని నేను చాలా ఆనందం ఇస్తుందిరా. పరమ పూజ్య గురుదేవుల గురించి చెప్పేవాళ్ళు, అందులో వాళ్లలో చాలా ఎక్స్పర్టైజ్ ఏంటంటే మేము 3-4 చేసుకుంటామండి. ఏంట్రా చేసుకునేది? నువ్వు నేర్చుకోవాల్సిన గురువు గురించి చెప్తున్నా, మిమ్మల్ని ఏం కాదు. ఇదంతా నా గురించి నేను ఇంకంటే మీరు ఈ క్వశ్చన్లు అడగరు కనుక నేనే ప్రశ్నలు చేసేసుకుని, ఇందుకే నన్ను ఏం చేయాలిరా ఈ క్లాసులు ఏం చేయాలి? ఏదో రాత్రి 1 గంట వరకు చెప్పేస్తున్నాం. కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉందమ్మా, మీకు అందరికీ ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్నాం 20-30 మందో 40 మందో. ఎందుకున్నారా? ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఉన్నారు. నేను దాని గురించి నేను నెగిటివ్ అంటానులే అమ్మా. కానీ మీరు ఆ టైం డెవలప్ చేసుకుని, మేము కాన్షియస్ దాన్ని డెవలప్ చేసేసుకుని, అసలు మేము ఇంకో 10 మంది ఉన్నాం ఈ ప్రపంచంలో, ఉన్న 2,000 మందికి 100,000 మందిని 10 లక్షల మందిని నా తీసుకెళ్తాం. అవును, వింటాడో లేదో మనకెందుకు? సేల్స్ మెన్ ఉపయోగించుకుంటున్నప్పుడు వాడు ఏమైనా చూసుకుంటాడు రా, వాడైనా కొంటాడని. వాడు చూసుకునేది ఏంటంటే ఇవాళ ఎంత ఇళ్లల్లోకి వెళ్ళిపోయాను, ఏ ఇంటికో వెళ్ళానమ్మా, కొంతమంది తిడతారు, కొంతమంది అసలు తలుపు వరకు రారు, ఏవేవో వస్తూ ఉంటాయి. మీ వర్క్ యాక్టివ్ చేయమని చెప్పటానికి చెప్తున్నామ్మా. నేను చెప్పిన మాటలతో మీకు ఎంత చెయ్యాలి అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప మిమ్మల్ని తగ్గించుకోవటానికి కాదు. చేసుకోండి, ఈ గ్రూప్ నాకు చాలా అవసరం, లేకపోతే నాకు చెప్పటం ఏమీ లేదు. కానీ నేను చూస్తుంది ఏంటి అంటే, అసలు మీరు ఎలా డెవలప్ చేయటానికో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకు ఎక్కడా కనిపించటం లేదు. మేమమ్మా వింటున్నారు క్లాసులు, మీరేదో చెప్పేస్తారు, ఈ వాంగ్మయం అందను, ఈ కేడిఈసి అను ఏదో అంటారు. మీరు ఇంకేమంటారా? కానీ ఇదంతా మీ మీద దాని గురించి నా బాధ చెప్పుకోవటానికి కాదు. కాస్త కర్టెన్స్ మీకున్నాయి చాలా చాలా, దాన్ని స్త్రీల యొక్క చీరలు అంటాం, ఆ కర్టెన్స్ తీసేసుకోండి అమ్మా. అర్థమైందా? ఇదంతా చెప్పింది ఏంటో, ఇంత పెద్ద లెక్చర్లో నేను చెప్పింది ఏంటి అంటే, మీకు అనేక రకాలైనటువంటి కర్టెన్స్ ఉన్నాయి. అందువల్ల పరమ పూజ్య గురుదేవులు చేసేదానికి ఏమీ లేదయ్యా. మరి దానికి ఏం చేయాలి, ఎలా చేయాలో చేసుకోవటమే 15వది. వెరీ క్లియర్. అది అర్థమైపోయిన వాళ్ళు క్యాపిటల్ విమెన్ అనేద్దామమ్మా డబ్ల్యూ. అర్థమవుతే ఎంతవరకు చెప్పింది? తిట్టానని కాదు అయ్యా, మిమ్మల్ని ఏం తిట్టలేదయ్యా. మీరు హాయిగా ఏ రోజు ఎలా పడుకోవాలో అలాగే పడుకోండి, నేను చెప్పిందంతా చేయమన్నే నేను చెప్పటం లేదు. కానీ ఎందుకో మీకు 2 విక్టరీస్ ఉంది అని నాకు డౌట్. 2 వీలు కనిపిస్తున్నాయి నాకు, డబ్ల్యూ కనిపించటం లేదు. అంచేత మీరు మరి ఆ డబుల్ విక్టరీ తీసుకోగలుగుతారో లేదో చూసుకోండి. దీని తర్వాత చాలా ముఖ్యమైనది 16వది, గోవర్ధన. ఈ గోవర్ధన ఇంద్రుడు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు మన ఎక్కడెక్కడో కొట్టి పెడుతూ ఉంటాయి. నిజంగా ఇటువంటి సాధనలో నిజంగా చేసుకోవాలనుకునేవాడికి అయితే ఇంద్రుడు చావబడతాడు. ఇంద్రుడు అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను. మీరేదో చేద్దామనుకుంటారు, ఎంతమంది మీకు అడ్డు తగులుతారో మీకే అర్థమవుతుంది.
కొట్టి పెడుతుంది అది.
అప్పుడు మీరు ఒక ముద్ర వాహి తెలుసుకోవాలమ్మా. అదేం చేయాలి, చాలా పెద్ద వర్ధమైనటువంటి వర్డ్స్, గో అంటే వర్డ్స్ అని కూడా అర్థం ఉంది, సూర్యకిరణాలు అని దాన్ని బట్టి గాయత్రి అని కూడా అనుకోవచ్చు, దాన్ని మీరు పైకి ఆ ముద్రని మీరు ఉపయోగించుకోవాలమ్మా. కానీ కృష్ణుడు వాయించిన ముద్ర వేరు, మనం వాయించే ముద్ర వేరుగా ఉంటాయమ్మా, అంటే నేను దాని గురించి ఏం చెప్పటం లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఇంద్రుడు అంటే ఏంటి, మన శరీరంలో ఏవేవో ఎలా ఎలా కొట్టిపాడేస్తూ ఉంటుందో, చాలాసార్లు నేను ఆసన ప్రాణాయామాలు చేయాలి అనుకున్నప్పుడే ఓ ఇంద్రుడు మీద మీద ఓ పెద్ద వర్షం కురుస్తుంది టిఫిన్ అని. మరి నేను ఆసన ప్రాణాయామాలు చేసుకోవాలిరా, టిఫిన్ ఇస్తారు, ఏం చేయాలరా, ఖచ్చితంగా టిఫిన్ గడిపోతాను నేను. ఆసనాలు చేసుకుని వెళ్ళవచ్చు కదా, ఇప్పుడు గోవర్ధనం అంటే అర్థమైంది కదమ్మా, అది చూసుకోండి అమ్మా, అంతా ఎలా చేసుకుంటారో ఏ విధంగా ఉంటుందో. అంచేత కృష్ణుడి వైపు అన్ని చుట్టూ వెళ్తున్నాయి అంటే అమ్మా చిన్న పర్వతం మీద ఎంతమంది కూర్చుంటారా, ఎంత ఉంటుంది ఆ మౌంట్. కానీ ఆ గోవర్ధన ఆ వర్డ్స్ ఈ ఆలోచన మీరు మొత్తం ప్రపంచానికి తీసుకోవచ్చు ఆ గోవర్ధనాన్ని ఆలోచించుకోండి. అక్కడ ఇందిరాను అంటే మెంటల్ డిజైర్స్ వద్దమ్మా, అది చావుగొట్టి పెడుతుంది. ఇంకెక్కడికి వెళ్ళి చేసుకోవాలి నువ్వు, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త నాం యోగక్షేమం వహామ్య. మహారాస, ఈ మహారాస ఇక్కడికే అర్థం కాదు. చాలామంది మహామహా ఏమంటారు విద్వాంసులకు కూడా తెలీదు, ఏవేవో కారణాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడికి 9 ఏళ్ళని ఎవడో అడిగాడు, అప్పుడు అప్పుడు మహారాస ఇచ్చాడు ఆయన, తొందో ఎంతో చెప్పాడు. అంచేత ఆయన నథింగ్ రాంగ్ అన్నాడు. నీకు తెలుసా అమ్మా, కృష్ణుడు 5 ఏళ్ళే అప్పుడు అన్నాను మహారాసకి. అవునా, అయితే ఇంకా మంచిది అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు నాకు అర్థం కాదు అసలు ఆ మహారాస అంటే ఏమిటో. ఆ మహారాస ఖండితం జరుగుతున్నప్పుడు వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు, తింటున్నవాడు తిండి మానేసి చూసుకుంటారు కదా. అలా విచ్చి వచ్చి వాళ్ళు మహారాస చేస్తూ ఉంటే నీ ఉద్దేశం ఏంటారా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తూ వస్తూ డాన్స్ చేస్తూ కూర్చు ఏం చేసి ఉంటారా, మీకు అర్థమైందా అసలు, ఊహించుకోండి ఆ స్థితి. ప్రజ వాళ్ళందరూ ఆ స్త్రీలు భోంచేస్తూ తన భర్తకి అన్నం పెడుతో ఆ టైం వచ్చిందని చెప్పి అలా వదిలేసి వెళ్ళిపోతుంది. అలాగ అందరూ వెళ్ళారు కదా, అలా వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారా, అందులో విలేజ్లో తంతారు పట్టుకుని అందరినీ కలిపి, ముందు కృష్ణుడిని ఎప్పుడో మడవ చేసేసి ఉండేవాళ్ళు వాళ్ళు గ్యారంటీగా. వాళ్ళు చేయకపోయినా నేను చేసేసి ఉండేవాడిని, ఇంకేంటే అలాంటి గురువు నాకు అక్కర్లేదురా, అలాంటి కృష్ణుడు నాకు అక్కర్లేదు. అసలు మీకు అర్థమే కాదు ఎంత చెప్పినా నేను, ఇది ఒక మహారాస. అది మహా అనే మాటకే అర్థం తెలియదుగా మీకు, ఫోర్త్ డైమెన్షన్ అని అర్థం. అది ఫోర్త్ డైమెన్షన్లో ఇంకో లెవెల్లో ఎవడికైనా వెళ్తే అసలు చుట్టి పక్కన ఉన్న వాడికి ఎవడికి తెలియదు కూడా వాడు ఎక్కడికి పోయాడు. వాడు అక్కడే ఉండి ఫోర్త్ డైమెన్షన్లో ఫిజికల్ పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు, కానీ అది వదిలేసి మనస్సు మహారాసలో ఉన్నాడు. ఇంకక్కడ ఏజ్ అని ఏం చెప్తానరా, స్త్రీ పురుషులను ఏమంటారు అక్కడ, ఏమైనా అర్థం ఉందా అక్కడ. మరైతే ఏం జరిగింది అక్కడ, ఆ ఫోర్త్ డైమెన్షన్లోకి ఎప్పుడైతే వెళ్తావో ఇంకా ఒక కృష్ణుడు ఉండేదిరా, ఎంతమంది కృష్ణుడైనా ఉంటాడు, స్త్రీలు అంతమంది ఉంటారా, అంటే అదంతా ఇండివిజువల్ రిలేషన్షిప్స్ ఇన్ ఫోర్త్ డైమెన్షన్. దానికి ఏజ్ గురించి ఏం మాట్లాడతానరా, సెక్స్ గురించి ఏం మాట్లాడతానరా, మీరు చూసుకుని ఇడియట్స్ గురించి ఏం చెప్తానరా. అంచేత మహారాస గురించి నేను తిట్టదలుచుకోలేదు, మీకు అర్థమైపోయిందంటే అర్థమైపోయింది. ఇందులో గాయత్రిని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మహారాస స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చాలాసార్లు గాయత్రి మంత్రంలో ఆ లింకప్ వస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి, ఎన్ని గంటలు చెప్తే ఏముందిరా, మీరు చేసే మహారాసం ఇదే ఉంటుంది, కృష్ణుడు దేవుడికి చచ్చిన మీరు రారు. నాకు ప్రస్తుత డౌటే, ఇప్పుడు కృష్ణుడు బయట నుంచి మిమ్మల్ని పిలిస్తే మీరు ఎంతమంది బయటకు వచ్చేస్తారా కృష్ణుడితో ఇల్లును వదిలేసి? ఈ క్షణంలో గబ్బులో నేను వింటున్నారు, ఇంట్లో కూర్చొని కృష్ణుడు బయట ఉన్నాడు, వచ్చేస్తున్నారా? అందరూ వెళ్ళిపోయారా? మన ఇంట్లోంచి అమ్ముకోవాలని నేనే వెళ్ళలేదు ఎక్కడికి. ఏంటరా మీరు అడుగుతారు, కానీ ఇదంతా కావాలని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా విన్నే దమ్ము మీకు ఉండకపోతే ఈ క్లాసులో ఉండరు. కానీ క్లాసు మీరు కరెక్ట్గా నేర్చుకోవటం లేదు, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. దాని తర్వాత అరిష్టాసురుడు వస్తాడు. అరిష్ట అంటేనే తెలుస్తుంది కదమ్మా, ఈ అరిష్టలన్నీ ఎవడి వల్ల వస్తుందో మీరు చూసుకోరు, అది పెద్ద ప్రాబ్లం. అరిష్ట అనేది మీకు, అరిష్టలో ఏమీ లేదురా. ఏ అరిష్టలున్నా అవి అరిష్టలని ఎందుకున్నాయంటే మీకు అంటున్నారు కనుక, ఈ క్లాసుకి వినాలి అన్న టైంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ టైంకి రాగలుగుతున్నారు. లేకపోతే ఎంత ప్రాబ్లం ఉందిరా ఈ క్లాస్కి రావటానికి? ఎంతమంది మీ ఇంట్లో, ఎంతమంది మీకు అడ్డొచ్చారో, ఎంతమంది అరిష్టలున్నారో చూసుకోండి, అవన్నీ తీసుకుని మీరు వచ్చారు కదమ్మా. అంచేత మీరు అరిష్టనామేమీ లేదమ్మా, మీకు ఇష్టం లేకపోతే అరిష్టనామి ఉంటాడు, అరిష్టం లేకపోతే మీరు చేయదలుచుకున్నది హాయిగా చేసుకోవచ్చు. జై గురుదేవ్. కేశి, ఈ కేశవ కేశి అనే దానికి చాలా చాలా అర్థాలున్నాయి, కానీ ఇందులో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే హార్స్. హార్స్ చెప్పాం కదమ్మా, చారియట్ మీద కృష్ణుడు ఐదు చక్రాలతో కృష్ణుడితోనూ గుర్రాలని ఉపయోగించి తీసుకెళ్తాడు. ఓకే, వినకపోతే గుర్రం ఇంకోపోతుంది, ఇంకో గుర్రం ఉంటుపోతుంది. చూద్దామ్మా మీ గుర్రాలందరినీ ముందు ఎక్కడెక్కడ పోయారో పట్టుకోండి. మీ ఇంట్లో ఏం లేవమ్మా మీరు అనుకుంటున్నారు, వాటన్నిటిని ముందు ఒక లైన్లోకి పెట్టుకోండి. దీని తర్వాత చాలా, అది 20వది వ్యోమ సూర్యుడు. వ్యోమ స్కై, అసలు ఆకాశాన్ని ఉపయోగించుకోవటం అనేది మనకి రాదు. ఆకాశంలో ఉన్నటువంటి చాలా పెద్దది ఏంటి అంటే, నువ్వు ఏమి నేర్చుకోదలుచుకోవటానికి కావాలో దానికి తిరిమించే జగము ఆకాశాన్ని ఇస్తుంది. నీ ఇష్టం, అది ఎంతైనా ఇస్తుందమ్మా. నీకు కావాలంటే నీకు ఒక కంప్లీట్ వరల్డ్ ఇచ్చేయగలదు. స్కై, స్కై గురించి మాట్లాడుతున్నాను, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఆకాశాన్ని మనం ఏదైనా వాడుతున్నామా? ఒక స్కేల్ ఉందమ్మా, ఒక అడుగు తీసుకుని 12 inches అని పెట్టుకుని ఒక అడుగు కొలుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతదైనా ఎన్ని మైల్స్ చేయాలనుకున్నా ఒక ఫుట్టే, 12 inches. మరి ఆకాశానికి స్కేల్ ఏదైనా ఉందా? ఆకాశానికి స్కేల్ ఏంటి అంటే అక్షరాలు, వర్డ్స్. మరి మీరు ఆకాశం అనేటటువంటి ఆ విశాలమైనటువంటి ఆకాశాన్ని మాటలతో స్కేల్ చేయొచ్చు. ఎన్ని కోట్ల కిలోమీటర్స్ ఆఫ్ మైల్స్ ని అడుగులతో కొట్టవచ్చు? భాష అర్థమైందమ్మా చెప్పింది. ఒక స్కేల్ ఉందమ్మా నీ దగ్గర, ఎంతవరకు గొలవచ్చు కొలత? మరి మీరు అక్షరాలని ఉపయోగించుకుని ఆకాశాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తారా? జపం అవుతే పెట్టుకుని గాయత్రి మంత్రం చేసేస్తారు. ఏంట్రా దాన్ని స్కేల్ ఇంట్లో పెట్టుకుని ఎత్తుతూ ఉంటే ఏమవుతుందిరా, కొలవాలి కదా. అదైందమ్మా ఏం చెప్తున్నాను, అక్షరాలు ఇంపార్టెన్స్. అది గాయత్రి మంత్రాన్ని పట్టుకుని ఒకే మంత్రంతో ఆకాశాన్ని చేస్తే వాడు గాయత్రి సిద్ధం, వాడి మంత్రసిద్ధం చేసుకుంటాడు. అది కూడా మీకు అర్థం కాదు.
చెప్పి చెప్పి గురువు గారు ఎన్నిసార్లు చెప్పుకున్నారు ఆ విషయాన్ని, బాబు నువ్వు గాయత్రియే వాడరా, మంత్రము తప్ప ఇంకోటి లేదు, ఒక ఫుట్టే కావాలిరా, లెంగ్త్ కావాలంటే ఎంత కావాలరా, నువ్వు 1 కిలోమీటర్ అంటావు కానీ అర్థం ఏంటి, అదే స్కేల్ అంతేగా, రిపిటిషన్. దాంతో ఆకాశాన్ని అలాగే కలవాలి అనే బుర్ర మీకు రావటం లేదు ఎన్నిసార్లు పరమ పూజ్య గురుదేవుడు చెప్పినా. ఆకాశాన్ని ఎలా కొలుద్దాం రా, మాటలతో అన్నాం, అడుగుతో పృథ్వీ మీద అడుగులు నీ ఇష్టం, ఎంతైనా కొలవచ్చు, కొలవచ్చా కొలవకూడదా, నీకు టైం పడుతుంది అది వేరే విషయం, మెత్తపోవటమే లేదు. 1 కిలోమీటర్ అని ఒక టేప్ పెట్టుకుంటావు కానీ యాక్చువల్గా ఏంటది, అనేక అడుగుల్ని ఒక చోట పెట్టి ఒక లైన్లో పెట్టి దాన్ని రిపీట్ చేస్తున్నావు, జరిగేది అడుగులే. మరి మీ అడుగులో భరతుడు మొట్టమొదటిసారి ప్రపంచంలో గురువు యొక్క అడుగుల్ని శిరస్సు మీద ఉపయోగించగలిగాడు. శిరస్సు అంటే ఆకాశం వస్తుందని అది అంతవరకు డౌట్ లేదు కదమ్మా, ఆకాశం నేల మీద ఉండదురా, చేత అడుగులు ఎక్కడ ఉండాలి, ఆకాశం మీద ఉండాలి. చూసుకోండి అమ్మా అంతా అందులో వ్యోమాసురుణ్ణి ఎలా చంపాడు కృష్ణుడు, చూసుకోండి వాటిని. నా యాంగిల్, నా యాంగిల్ అని నేను చెప్పడం లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నానమ్మా, అది పరమ పూజ్య గురుదేవులు చెప్పిందే చెప్తున్నాను. మంత్రాలు ఆకాశాన్ని మీరు పట్టుకుంటారు. ప్లస్ నీకు తెలుసు అక్కడ ఆకాశంలో ఇక్కడలాగా నువ్వేదో ఈ 4 అడుగులు పెట్టుకున్నానంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఒక రూల్ ఇచ్చి రూల్ అదేం లేదు, నీ ఇష్టం నీది, అంతైనా పట్టించుకోవచ్చు ఆకాశాన్ని. చూసుకోండి 21, షోయింగ్ మెర్సీ ఆన్ హంచ్ బ్యాక్. మన బ్యాక్ బోన్లో విశుద్ధి, అనాహత, మణికూర ఇవి చాలా ఇంపార్టెంట్, అవి హంచ్ అయిపోయాయి అంటే అర్థమైందమ్మా, బ్యాక్ బోన్ వంగిపోయింది, దాన్ని కరెక్ట్ చేస్తుంది. దానికి ఆవిడ సాధారణంగా ఏంటి అంటే మంచి వాసనలు ఉన్నది అందరికీ తీసుకుని వెళ్తూ వెళ్తుంది కలుసులకి. ఆ వాసనలు అంటే ఏంటో ఆలోచించుకోండి, ఆకాశానికి లో ఉన్న ఎయిర్కి స్మెల్కి చాలా లింకప్ ఉంది. ఏ విధంగా అయితే ఆకాశానికి అక్షరాలని చెప్పాము, ఎయిర్కి ఆశానికి ఎయిర్ స్పర్శ, అది టచ్ చేసింది కృష్ణుడు. ఎలా ఇలాంటివి ఎలా కరెక్ట్ చేస్తాడు రా, దాన్ని చేపెడతాడు స్పర్శ హ్యాండ్స్. దాని తర్వాత కువల వ్యపీడ, విరక్కొట్టడం అంటే విరక్కొట్టడం అని కాదు అర్థం, కరెక్ట్ చేయమని ఇందే చెప్పాను కదా, హంచి యొక్క దాని యొక్క బ్యాక్ బోన్ బ్రేక్ చేసింది అంటే అర్థం ఏంటి, దాని యొక్క హంప్ హంచి తీసేసింది. ఆమెకేనా, మనకి ఉంది, ఫిజికల్గా ఏం ఉండవురా, అవంతా బ్యాక్ బోన్ పట్టుకోక, ప్రాణమే శరీరంలో ఉన్నవి ఇవంతా, ఈ చక్రాలు అవి, చూసుకోండి వాటిని. ఇంకా ఏనుగు గురించి నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా, దానికి ఉన్న ప్రాబ్లము గజేంద్ర మోక్షం స్పష్టంగా అర్థమవుతే మీకు తెలుస్తుంది అదేంటో. దాంతోపాటు మకరుడు, మకరం అంటే తెలుసు కదా మొసలి, ఈ రెండింటికి మధ్య నేను చెప్పాను చాలాసార్లు, అవి ఎలా దెబ్బలాడుకుంటాయో, అవి ఏం చేస్తాయో, ఆ మొసలి
ఆ ఎలిఫెంట్ మన చక్రాల్లో ఏమున్నాయి, దేన్ని కొట్టుతోంది అది ఆలోచించుకోండి. కానీ మళ్ళా కృష్ణుడు రావాల్సిందే, గరుడు రావాల్సిందే, అది వేరే విషయం. కానీ మీరు ఏమైనా చేస్తే కదా వాడు వచ్చి ఏమైనా చేస్తాడు. ఎవరిళ్లలో మొసలి వాడిళ్లలో కూర్చుని ఉంది, ఏనుగు తన ఎత్తులో ఉంది, ఇదే జరుగుతూ ఉంటుంది. యుద్ధం వాటి మధ్య వచ్చి చేతులు ఎత్తేస్తే పృథ్వీ, కృష్ణుడు ఏమైనా చేస్తాడు. దీని తర్వాత చానుర ముష్టిక. తమాషా ఏంటంటే బలరాముడు కృష్ణుడు చేసే ఫైట్ అది. ఎవరికి ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అంటే, మనం బలరామ కృష్ణుడితో మన యొక్క లైఫ్లో ఉన్నటువంటి సెన్సెస్ కరెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాల్సిందేనమ్మా ముష్టిక యుద్ధం. మనకేదేవో అనిపిస్తూ ఉంటుంది, మరి ప్రతి చోట మనం ఆ పని చేయటానికి నేనే ఆసనాలు చేయాలంటే భోజనానికి వెళ్ళిపోతూ ఉంటే, టిఫిన్కి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ముష్టిక ఏ ఉంటుందిరా. డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాకు ఆసనాలు ప్రాణాయామాలు చేయాలి, మరి ఆ టైంలో టిఫిన్ టైం వస్తుంది. మీకు అందరికీ అదే జరిగిద్దమ్మా, మీ అందరికీ కాదు. ఏం చేయాలి ఇప్పుడు, ఆసన ప్రాణాయాలనే చాణూర మీరు చూసుకోండి. ఫుడ్కి వెళ్ళిపోతారు, ఆసన ప్రాణాయామాలు చేస్తారు, లేకపోతే ఒక టిఫిన్ చేయకండి. ఒకరోజు ఒక పూట టిఫిన్ మానేస్తే ఏమవుతుందిరా, మానేయండి. ఇంకా మీ ఆసన ప్రాణాయామాలకి అసలు ఈ చాణూర మర్దంలో అసలు దొరకరు మీకు ఎప్పుడు. ముద్దలు ముద్దలు పిటికలు పెట్టి కొడతారు కదా, కుట్టుకున్నారు కదా కృష్ణుడు బలరాముడు, చూసుకుందమ్మా. ఇవంతా కలిపాక అసలైనటువంటి ప్రాబ్లం వస్తుంది. ఆల్ సెన్సెస్కి కంట్రోల్ చేసేటటువంటి మైండ్ ఒకటి ఉంది. నువ్వు ఏది చేసినా ఆఖరికి ధ్యానం మీద కూర్చొని చేస్తున్నా, ఆ క్షణంలో ధ్యానం మీద ఉండరమ్మా మనస్సు. ఇంకా టైం అయిపోయిందా లేదా నువ్వు సరి గడిచు, నేను మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేను 10 నిమిషాలు ధ్యానం చేద్దామని కూర్చుంటాను, ఎప్పుడైందిరా 10 నిమిషాలని చూస్తాను. అంటే ఆ క్షణంలో అసలు యాక్చువల్గా ధ్యానం కూర్చుంటే ఏమైపోతాడు వాడు, ఇంకా మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏంట్రా వీడు మాట్లాడటం లేదు, వీడిని పిలవాలి, ఏం చెయ్యాలి అని. ఇక్కడ రివర్స్, కంసుని చంపుకో. ఇంకా రేపు పరమ పూజ్య గురుదేవుల యొక్క అసలైనటువంటి మదర్స్, ఆమె మా తల్లి యొక్క ఆ 9 చెప్తాను నేను, చూసుకోండి. జై గురుదేవు.